జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస భరివరాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు లోకోపకారకంగా మహత్తరమైన భగవద్గీతను చక్కటి ప్రశ్నరూపాత్మకముగా మనకు అందజేశారు. ఎన్నో దురవగాహనమైనటువంటి విషయాలని సలిలంగా సరళంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా చాలా నిదానంగా ఓపికతో ప్రశ్నోత్తరాలుగా అందించడం మన భాగ్యం. దాన్ని ప్రతి ఒక్కరూ చదివి లేదా తెలుసుకొని తమ జీవితకాలాన్ని సార్థక్యత చేసుకోవాలి. భగవద్గీతని నేడు మన దేశం వారే కాక విదేశాల వారు కూడా ఎంతో ప్రీతిగా ఆదరిస్తున్న సమయం ఇది. మంచి అవకాశం మన చేతిలో ఉండగా మనం ధార విడుచుకోకూడదు కాబట్టి యథావకాశంగా తప్పనిసరిగా ఈ కృష్ణార్జున సంవాదం అనే విషయాలని మనం తెలుసుకుంటూ ధన్యులవుదాం. కాశ్యపహన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీరంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈవేళ పఠన భాగంలో 35వ భాగం. ప్రశ్నల్లో 498 ప్రశ్నలకి సమాధానాలు పూర్తయ్యాయి. 499వ ప్రశ్న ఈవేళ శిష్యుడు గురువు సన్నిధిలో అడిగేన్ దాసోహం. మనకి ఆత్మనిత్యం, దేహం అనిత్యం అని అంటూ ఉంటాం. మరి దానిలో నిన్న మీరు చెప్పింది ఎలా అన్వయిస్తుంది? మళ్ళీ మొదటికి వచ్చావా, విను. ఆత్మ నిరవయవం అంటే ఆత్మకి అవయవాలు ఉండవు అని కదా. శరీరం సావయవం అంటే శరీరం ఉన్నది అని అంటే దానికి సంబంధించినటువంటి అవయవాలు ఉంటాయి. పశువు అయితే పశువు సంబంధమైనటువంటి అవయవాలు దానికి ఉండాలి. మనుషులమైతే కనుక మనుషుకి సంబంధించినటువంటి అవయవాలు మనకు ఉంటాయి. ఇది శరీరం లక్షణం, అది ఆత్మ లక్షణం. ఇప్పుడు నిరవయవం అయినది నిత్యం, సావయవం అయినది అనిత్యం అని కదా చెప్పాలి. దేనికైతే కనుక అవయవాలు ఉంటాయో ఆ అవయవాలన్నీ కూడా నిత్యము కాదు, అనిత్యం. అవయవాలు లేనటువంటిది నిత్యంగా ఉంటుంది. పరమాణువు, ఆకాశము ఇవి రెండు అవయవాలు లేనటువంటిది, అవి నిత్యమే కదా అంటూ అన్వయ దృష్టాంతం మనం చెప్తూ ఉంటాం. సరే వ్యతిరేక దృష్టాంతం చెప్పాలి అని అంటే నిరవయవం కాకపోతే నిత్యం కాదు అని రుజువు చేయాలి. నిరవయవం కానీ దానిని సావయవం అంటారు. అవయవములతో కూడి ఉండడం అని అర్థం. అవయవములు ఉంటేనే కత్తి వంటి ఆయుధాలు తాకుతాయి, తాకితేనే ఛేదిస్తాయి, ఛేదిస్తేనే నశిస్తుంది, నశిస్తే అది అనిత్యమైపోతుంది కదా. అందుచేత దేహం ఎప్పుడు సావయవం, అవయవములు కలది కనుక ఏమైపోతుంది, ఆయుధాలు వచ్చి తగులుతూ ఉన్నాయి, తగిలిన వెంటనే ఈ శరీరం నశిస్తూ ఉన్నది అంటే అనిత్యమనే కదా. ఇప్పుడు పొగ ఉంటే నిప్పు ఉంది, నిప్పు లేకపోతే పొగ లేదు అనే అన్వయ వ్యతిరేక దృష్టాంతంలాగా ఇక్కడ కూడా నిరవయవం అయితే నిత్యమే, అనిత్యమే కనుక అయితే నిరవయవం కాదు సావయవం అని అన్వయ వ్యతిరేక దృష్టాంతాల కోసమే ఈ శ్లోకం ఇలాగ నడిచింది. నిదానంగా నువ్వు దీని ఎందుకు దృష్టి పెడితే అద్భుతమైనటువంటి విజ్ఞానం అందుతుంది. అడిగేన్, ఇంకా ఏవైనా ప్రయోజనాలు ఈ శ్లోకం వలన ఉన్నాయా? ఉన్నాయి. దేహాత్మభ్రాంతి అని ఒకటి ఉంటుంది దేహానికి, అంటే ఆత్మభేదాన్ని గమనించలేకపోవడం. ఈ వివరణ వలన అది నశించేది, ఇది నశించనిది అని తెలుస్తూ ఉంటుంది. దేహాత్మభ్రాంతి తొలగితే గాని దుఃఖం మనకి ఉపశమనం కాదు. అడియన్, ఇంకా ఏమైనా? ఏవేవో కెమికల్స్ వాడి లేదా ఆయుధముల నుంచి తప్పించుకొని దేహాన్ని మనం శాశ్వతంగా ఉంచుకోవచ్చు అని అనుకొని ఏదో భ్రమపడుతూ ఉంటాం, కానీ పడకూడదు. ఎలాగైనా సరే శరీరం ఎప్పటికీ అది అనిత్యమే. అడియన్, మరి అటువంటప్పుడు ఈ దేహాన్ని పోషించుకోవడం కూడా వ్యర్థమే కదే స్వామి. పోషించడం తప్పనిసరి, కానీ పోషించడమే పరమావధి అనుకోకుండా అనిత్యమైన దేహంలో ఉండే నిత్యమైన ఆత్మ గురించి చింతన చేస్తూ గడపాలి. ఇది ప్రధానమైన విషయం. అడియన్, మరి శత్రువుల శరీరాన్ని తాను నశింపజేస్తున్నానేమో అని అర్జునుడికి భ్రమ తొలగిపోతుంది దీనివలన. అవును, తను ఏమీ చేయకపోయినా అవి నశించక తప్పదు, మార్గం మారుతుంది అంతే. అందుచేత తాను స్వతంత్రకర్త అనుకునే అభిమానం పోతుంది. మడియన్, అలాగనే ఇలా చాలా గ్రహించవచ్చు అనుకుంటాను. తస్మాత్ యుద్ధస్వ భారత అర్జున, అందుచేత యుద్ధం చెయ్యి అని కృష్ణ పరమాత్మ అంటున్నాడేమో. ఈ జ్ఞానం కలిగి ఉండి నీ వర్ణాశ్రమ ధర్మాలను పాటించు అని మనందరికీ కూడా సూచన అడిగి దీనిలో కనిపిస్తుంది దాసుడికి. కరెక్ట్గా చెప్పావు, ఎగ్జాక్ట్గా అంతే. దేహాత్మభ్రాంతి విడిచి మన కర్తవ్యాలను నిర్వహిస్తూ ఉండాలి. అడియన్, మరొక్కసారి ఈ శ్లోక సారాన్ని చెప్పగలుగుతారా? అప్పుడు తర్వాత శ్లోకాన్ని మననం చేసుకోవచ్చు. శరీరం అంటే శరీరమందున్నవాడు, సారీ, శరీరీ మొట్టమొదట. ఇప్పుడు శరీరీ అంటే శరీరము కలవాడు, శరీరమందు ఉన్నవాడు, వాడిని ఏమనాలి? ఆత్మ. ఆత్మకి శరీరీ అని అర్థం. దేహము అంటే పోగు చేయబడినది, అంటే అవయవముల పోగు చేత ఏర్పడించబడినది. దీన్ని ఏమనాలి? శరీరం, దేహం అంటాం. ఇక అప్రమేయము అంటే తెలియబడేది వస్తువు కాదు, ఇతర వస్తువుల్లాగా ఇది మనము తెలుసుకోలేము. ఈ ఆత్మ మరి తెలుసుకునేది వాడుగా తెలియబడును. ఇది సంగతి గుర్తుపెట్టుకో. అడియన్, అడియన్, కల్లో చూసినటువంటి దేహములు అనిత్యములు ఎలాగో, అలాగే ఈ దేహాలు కూడా అనిత్యాలే అవుతాయా స్వామి? అసత్యం, అనిత్యం అని రెండు పదాలు అలా వాడేసేయకూడదు. అనిత్యం అంటే ఎల్లప్పుడూ ఉండేవి కావు అని అర్థం. అసత్యం అంటే అసలు ఎప్పుడూ లేనివి అని అర్థం. కన్ఫ్యూజ్ అవ్వకూడదు సుమా. ఇక్కడ కలలో దేహాలు, కలలో ఉన్నంత వరకే సత్యమే. మెలకు వచ్చిన తర్వాత ఎందుకు కనబడవు అంటే అవి అనిత్యాలు కనుక. అలాగే మెలకువగా ఉన్నంత మాత్రాన ఆ మెలకువ సమయంలో కనిపించే దేహాలు నిత్యం అని అనిపించుకోవు కదా, నశించడం తెలుస్తుంది. కనుక ఆ నిత్యాలే అనిత్యాలే అవుతాయి, నశించే వరకు సత్యములేగా. అర్థమైంది అడియన్. కల అయినా మెలకువ అయినా అనిత్యం అనాలి, కానీ అసత్యం అనకూడదు. అప్పుడు ఇప్పుడు కూడా ఉండే ఆత్మ నిత్యము సత్యము, ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకో అని అంటూ స్వామివారు తమ గ్రంథంలో 18 భాగాలు పూర్తి చేసి 19వ భాగాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. శిష్యుని ప్రశ్నతో 508వ ప్రశ్నతో మరలా ప్రారంభం. అడియన్, చాలా కష్టంగా అయోమయంగాను ఉన్నట్టు అనిపిస్తుంది. ఏమిటిది? ఈ భగవద్గీత ప్రశ్నోత్తరాలన్నీ ఇలా ఇలాగనే ఉంటాయి. అడిగాను అర్జునుడు కూడా ఇలాంటి మనస్తత్వమే ఉండేదా, అర్థం కాకుండా ఉండేదా? ఇదిగో కొంత శాస్త్ర పరిచయం ఉండి కొన్ని ప్రాథమిక విషయాల మీద అవగాహన ఉన్నవారికి, శాస్త్రపరమైన సాంకేతిక పదాలు అలవాటు ఉన్నవారికి కష్టము అయోమయము ఉండవు. అర్జునుడికి సులభంగానే అర్థమైంది. అర్థం అవని చోట అడిగి తెలుసుకున్నాడు. మనకు కూడా ఇంకా కొంచెం లోపలికి వెళ్ళేసరికి ఈ ప్రాథమిక విషయాలు అర్థమైపోతాయి. ఎంతైనా అది బ్రహ్మ విద్య కదా, మరి వెంటనే చటుక్కుని అర్థమవుతుందా? మనకి కాదు. అప్పుడు మంచి క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళా వెనక్కి వచ్చి చదువుకుంటే అస్సలు కష్టమనిపించదు. అడిగాను, ఇప్పుడు ధైర్యం వచ్చింది, కొంచెం అమ్మయ్యా అన్న బుద్ధి వేస్తుంది. నిజమే, డొంకలన్నీ మొలచిపోయినాయని భయపడుతూ కూర్చుంటే పెరడు ఎప్పటికీ బాగుపడదు. ఒకటి రెండు డొంకలను తొలగిస్తే ఇతక్కడి త్రోవ ప్రారంభమైపోతుంది. అడిగాను అడిగాను, సరిగ్గా చెప్పారు. బాగా కఠినంగా ఉండేది ఈ రెండో అధ్యాయ విషయమే అనుకుంటాను. ఆత్మ గురించిన కాన్సెప్ట్ మాత్రమే ఎక్కువ అల్లరి పెడతాయి, అర్థం కాకుండా ఉన్నాయి. ఎందుకంటే ఆత్మ అనే దానికి ఒక రూపం లేదు కదా స్వామి, రుచి లేదు, స్పర్శకి అందదు, చెవికి వినిపించదు. ఇలాంటి ఒక అప్రాకృత పదార్థాన్ని ప్రాకృత ఉదాహరణలతో అర్థం చేసుకోవడం కుంటివాడు నడిచినట్లు, రెక్కలు లేనివాడు ఎగినట్లు అని అనిపిస్తుంది. అంటే అంత కష్టం అనిపిస్తుంది మనకి ఈ రెండవ అధ్యాయం. అడిగాను, మరి తస్మాత్ యుద్ధస్వ భారత, అందుచేత యుద్ధం చేయి అని చెప్పిన తర్వాత ఏం జరిగింది సరే? అడిగాను. ఇన్ని విధాలు చెప్తున్నప్పటికీ చిరకాలం నుంచి తనలో ఉండిపోయిన సంస్కారాల మూలాన అర్జునుడికి యుద్ధం చేసే ధైర్యం రాలేదు. నేనే శత్రువుని చంపుతున్నాను, శత్రువులందరూ నా చేత చంపబడుతున్నారు అనే భావం ఈ తొలగిపోవడం అంత సులభం కాదు కదా మరి. అడిగాను, స్వామి సులభం కాకపోవడం మాత్రమే కాదు, అత్యంత కష్టం కూడా. రామారావుని చంపుతున్నాను అన్నాం అనుకోండి, శరీరాన్ని చంపినట్ట ఆత్మని చంపినట్ల లోకంలో ఆలోచనలు ఎలా ఉన్నట్లు? శరీరం ఆత్మ వేరు వేరు అని తెలిసిన తర్వాత రామారావుని చంపుతున్నాను అన్న ప్రయోగం అర్థం చేసుకోవడం చాలా కష్టమే. శరీరం అచేతనం కనుక దానిని చంపడం అర్థం లేనిది, ఆత్మ చావదు కనుక దాన్ని చంపడం అంతకన్నా అర్థం లేనిది. అడిగాను, స్వామి శరీరాన్ని చంపడమే చెప్పాలి, అందరం అలాగే అనుకుంటాం. ఇగో అయితే తల్లి తండ్రి చనిపోయినప్పుడు ఆ శరీరాలని చిత్తురు మీద ఉంచి దహిస్తున్నారే కుమారులు, ఆ కుమారులని పితృఘాతకుడు మాతృఘాతకుడు అంటారా? శవం అనగానే ఆత్మ లేనిది అనేది కదా అర్థం. ఆత్మ లేని దానినే చితి మీద ఉంచాలి, ఉంచుతున్నారు. చంపడం అనేది శరీరాన్ని హింసించడం అర్థంతోనే వాడడం కరెక్ట్ అయితే తప్పకుండా ఆ కుమారులు చేసే పని కూడా తప్పు అనాలి. వాడిని పితృహంతకుడు మాతృహంతకుడు అని తీరాల్సిందే కదా. అడిగాను, అవును నిజమే నిజమే, కానీ అని అనడం లేదు లోకంలో. కనుక రామారావుని చంపుతున్నాను అంటే రామారావు అనబడే శరీరంలో ఉండే ఆత్మను చంపుతున్నాను అనే అర్థం అవ్వాలి. శరీరానికి ఉండే పేరు ఆత్మ వరకు పర్యవసిస్తుంది కదా. నన్ను వాడు చంపాలనుకుంటున్నాడు అన్నప్పుడు నన్ను అంటే ఎవరిని? ఆత్మనే కదా. అడిగాను, మరి మీరు చెప్పినట్టుగానే అలాగే అనుకుందాం స్వామి. అప్పుడు మరి ఆత్మ చంపబడే వస్తువు కాదని ఇప్పటిదాకా చెప్పారు. నీటికి తడవదు, ఎండకు ఎండదు, కత్తితో కోయబడదు, అందుచేత నిత్యము, ఇలా ఇంటివెన్నో మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం. మళ్ళీ ఈ చంపబడడం క్రియకి కర్మ ఆత్మే అంటే ఎలా? అందుకనే ఈ తర్వాత శ్లోకం విను, తెలుస్తుంది.
ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌ న విజానీతో నాయం హంతి న హన్యతే అని అంటూ స్వామివారు భగవద్గీతలోని తర్వాత శ్లోకానికి వ్యాఖ్యానాన్ని కృపచేస్తూ ఉన్నారు. ఆత్మతత్వాన్ని అత్యద్భుతంగా నిదానంగా అర్థం చేయిస్తున్నటువంటి స్వామివారి దివ్య పాదారవిందములకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ వింటున్నటువంటి మీ అందరికీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంపూర్ణ కటాక్షాలు లభించాలి అని పెరువాళ్ళ సన్నిధిలో విన్నవించుకుంటూ అడిగేన్ రామానుజదాస కులశేఖరరావు గారు హైదరాబాదు.